ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஓம் நமோ பகவதே வாசுதேவாய. நாராயணம் நமஸ்கிருத்யம் நரம் சைவ நரோத்தமம் தேவிம் சரஸ்வதிம் வ்யாசம் ததோ ஜாயமுதீரயே நஸ்ஸப்ராயேஷ பத்ரேஷு நித்யம் பாகவத சேவயாம் பகவதீருத்தம ஸ்லோகே பக்திர்பவதி நைஷ்டிகே. ஹே கிருஷ்ண கருணா சிந்தோ தீனபந்தோ ஜகத்பதே கோபேஷ கோபிகா காந்தா ராதா காந்தா நமோஸ்துதே தத்த காஞ்சன கௌராங்கி ராதே பிருந்தாவனீஸ்வரீ வ்ருஷபானசுதே தேவீ பிரணமாமி ஹரிப்ரியே. பஞ்சாகல்பதருப்யஸ்ய கிருபா சிந்துப்ய ஏவ ச பதிதானாம் பாவனேப்யோ வைஷ்ணவேப்யோ நமோ நமஹ.
சதுத்துனதி ஸ்ரீமத் பாகவதம் தசமஸ்கந்தம் அத்தியாயம் 69 ஸ்லோகம் 45.
யானீஹ விஸ்வவிலயோத்பவவ்ருத்திஹேது யானீஹ விஸ்வவிலயோத்பவவ்ருத்திஹேது கர்மாண்யனன்யா விஷயாணி ஹரிஷ்சகாரம் கர்மாண்யனன்யா விஷயாணி ஹரிஷ்சகாரம் யஸ்த்வங்ககாயதி சுணோத்யனுமோதேவம் யஸ்த்வங்ககாயதி சுணோத்யனுமோததே வாம் பக்திர் பவேத் பகவதி ஹ்யபவர்க மார்க்கே பக்திர் பவேத் பகவதி ஹ்யபவர்க மார்க்கே.
Please repeat word to word translation. Yani edaite iha ee jagatulo vishwa vishwam yokka vilaya vilayamunaku udbhava srushti vritti poshanamu hetuhu karanamaina vaadu karmaani karmalu ananya ananyamagu vishayani కార్యక్రమములు హరిహి శ్రీకృష్ణుడు చకార వనరించెను యహ్ ఎవడు తూ నిజముగా అంగా ఓ రాజా గాయతి కీర్తించును శృణోతి వినును అనుమోదతే ఆమోదించును వా లేదా భక్తి భక్తి భవేత్ వృద్ధియగును భగవతి భగవంతుని పట్ల హి నిజముగా అపవర్గ మోక్షము మార్గే పదము. దీనికి అర్థము భాష్యము చెప్పినది ఏ శ్రీ భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాద. జయ శీల ప్రభు. విశ్వము యొక్క సృష్టి స్థితి లయములకు శ్రీహరియే చరమహేతు. రాజా శ్రీకృష్ణుడు ఈ జగత్తునందు కావించినట్టి అనుకరణ కసాధ్యమగు. అసాధారణ కర్మలను ఎవ్వడు కీర్తించునో వినునో ఆమోదించునో అతడు మోక్షప్రదాతయగు దేవదేవుని పట్ల నిక్కముగా భక్తిని వృద్ధి కావించుకొనును. భాష్యం: అనన్య విషయాణి అను పదమునకు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వివిధ అర్థములను సగిరి అన్యుల మాట అటుంచి తన ప్రధానాంశలకైనను అసాధారణమైనట్టి కార్యములను శ్రీకృష్ణుడు ద్వారకలో వనరించెనని ఈ పదము సూచించును. లేదా తన విశుద్ధ ఏకాంత భక్తుల కొరకు భగవానుడు ఈ కర్మలను వనరించెనని ఈ పదము సూచించినట్లుగా అర్థము చేసుకునవచ్చును. ఏది ఏమైనను ఈ లీలలను కీర్తించువాడు లేదా వినువాడు నిక్కముగా కృష్ణ భక్తి భావనలో నియుక్తుడగును. శ్రీల ప్రభుపాదుల వారు తెలిపినట్లుగా అట్టివాడు మోక్ష పదమున అనాయాసముగా ప్రయాణించి శ్రీకృష్ణ పాదపద్మామృతమును ఆస్వాదించగలడు. కృష్ణ చైతన్యోద్యమ ప్రచారకుని సమర్థించడివాడు కూడా ఇచ్చట తెలుపబడిన లాభములను బడయగలడని అనుమోదతే అను పదము ఇచ్చట సూచించినది శ్రీల ప్రభుపాదుల వారు తెలిపిరి. శ్రీమద్భాగవతమునందలి ద్వారక ఎందలి శ్రీకృష్ణ ప్రసాదములను నారదముని దర్శించుట అను దశమస్కందములోని 69వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీశ్రీల ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతముగు భాష్యము సమాప్తము. ఓం అజ్ఞానతిమిరం దస్యా జ్ఞానాంజనశలాకయా షట్కరుణ్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతిదేవం గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీనికి ముందు ఒక శ్లోకం పాఠం లేదు, అది కూడా చదివేస్తాను. ఏవం మనుష్య పదవీ మనువర్తమానో నారాయణో అఖిల భవాయ గృహీత శక్తి రేమే ఆజ్ఞ షోడశయంస హస్త్రవరాంగనానాం సవ్రీడ సౌహృద నిరీక్షణాః సజుష్టః. ఈ ప్రకారము నారాయణుడు సకల జీవుల లాభము కొరకు తన దివ్య శక్తులను ప్రకటించుచు సామాన్య మానవుల మార్గమును అనుకరించెను. రాజా, ఆ విధముగా అతడు తన 16,000 వరాంగనులతో కూడి విహరించెను. వారు తమ సిగ్గుతోనూ అనురాగముతోనూ కూడిన చూపులతోనూ నవ్వుతోనూ అతనిని సేవించిరి. యానీహ విశ్వ విలయోద్భవ వృత్తి హేతు కర్మాణ్యనన్య విషయా నీ హరిశ్చకారం యస్త్వంగగాయతి శృణోత్యనుమోదతేవా భక్తిర్భవేద్భగవతి యపవర్గ మార్గే. విశ్వము యొక్క సృష్టి స్థితి లయములకు శ్రీహరియే చరమహేతువు. రాజా, శ్రీకృష్ణుడు ఈ జగత్తునందు కావించినట్టి అనుకరణ కాసాధ్యమగు అసాధారణ కర్మలను ఎవడను కీర్తించునో వినునో ఆమోదించునో అతడు మోక్షప్రదాతయగు దేవదేవుని పట్ల నిక్కముగా భక్తిని వృద్ధి కావించుకును. భగవద్గీతలో కూడా భగవంతుడు జన్మ కర్మ క్షమే దివ్యం ఏవం యో వేతి తక్వత తక్వాదేహం పునర్జన్మ నైతి మాం ఏతి సో అర్జున. నా యొక్క దివ్యమైనటువంటి జన్మ దివ్యమైనటువంటి కర్మలు ఎవరైతే తెలుసుకుంటారో పునర్జన్మ నైతి, వాళ్ళకి పునర్జన్మ ఉండదు అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో మనం భగవద్భక్తుల యొక్క సాంగత్యం అంటే ఆచార్యులు ఏం చెప్తున్నారంటే కలిసి భుజించడం, కలిసి పనిచేయడం, కలిసి నిద్రించడం, ఇది భగవద్భక్తుల సాంగత్యం కాదంట. భగవత్ తత్వాన్ని గురించి కలిసి చర్చించడం, ఇది భగవద్భక్తుల యొక్క సాంగత్యం. మనం కలిసి భుజించడం, కలిసి నిద్రించడం, కలిసి పనిచేయడం, కేవలం ఇది భగవద్భక్తుల సాంగత్యం కాదు. భగవత్ తత్వాన్ని తుష్యంతి చ రమంతి చ, మనం ఆ భగవత్ తత్వాన్ని పదే పదే చర్చించాల. చర్చించి రమంతి చ, భగవద్భక్తుడు ఆ లీలలు చర్చించడంలో రమ్యతను పొందుతాడు, ఆనందాన్ని పొందుతాడనమాట, మధురానుమైనటువంటి ఆనందాన్ని పొందుతాడనమాట. సో మనం భగవద్భక్తులుగా మన డ్యూటీ అదనమాట, జస్ట్ భగవత్ లీలలను చర్చించడం, దాని గురించి శ్రవణం చేయడం, దాంట్లో ఆనందాన్ని మనం పొందడం అన్నమాట. ఇది మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కార్యకలాపం. శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి కూడా చాలా మంది భక్తులు వెళ్లి ఇటువంటి దే జీవిత పరమార్థం అని అనుకుంటే మిగిలిన వ్యాపారాల సంగతి ఏంటి ప్రభుపాదని అడుగుతారనమాట. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్తారు, మనుష్య జీవితంలో, భక్తులకు కాదు, మనుష్య జీవితంలో ముఖ్యమైన వ్యాపారం భగవంతుణ్ణి సేవించి తరించడం అంటారు. ముఖ్యమైన వ్యాపారం భగవంతుణ్ణి సేవించి తరించడం. ఈరోజు వినాయక చవితి, అందరూ కూడా చాలా బిజీగా ఉన్నారనమాట వినాయక స్వామిని వేడుకునేదానికి. ఎందుకోసం అంటే విఘ్నాలు ఆయన తొలగిస్తాడు కాబట్టి. మనకు సందేహం కలగచ్చు, మనమేంటి ప్రభు బిజీగా లేము ఆ విషయంలో అని చెప్పి. మనం ఎవరి భక్తులము అంటే భయానికే భయము కలిగించేవాడు భగవంతుడు కృష్ణుడు అనమాట. భయం అనేటువంటి పదానికే భయం అంట భగవంతుడు అంటే. ఆయనకి మనం ఎప్పుడైతే శరణాగతి పొందుతామో అన్ని విఘ్నాలు కూడా, అసలు విఘ్నం ఉండదు భగవద్భక్తునికి. అమంగళం అనేటువంటిది ఏముండదు, విఘ్నం అనేది ఏముండదు, భయం అనేది ఏముండదు. అటువంటి ఉండేవాళ్ళు బిజీ అయిపోవాలి ఈరోజు. భగవద్భక్తుడు 24 గంటలు ఆ భగవత్ సేవలో ఉన్నాడు, అతనికేం భయం లేదన్నమాట. అటువంటి దేవదేవుని, అందుకనే నష్టప్రాయే శబద్రేషు నిత్యం భాగవత సేవయా, నిత్యం నిజంగా మనం భాగవతాన్ని అధ్యయనం చేస్తే అన్ని అభద్రతలు తొలగిపోవాలి, ఇన్సెక్యూరిటీ. బయట ప్రపంచంలో చాలా టెన్షన్, ఎందుక అంత కప్రుతిపడి సంపాదిస్తూ ఉన్నావు, రేపు ఎట్టుంటుందో, 4 రాళ్ళు వెనకాల వేసుకుంటే ఉంటే, 4 రాళ్ళు వెనకాల కాదు నేతనే పడతాయి. సో వాళ్ళకేంటి అంటే ఇన్సెక్యూరిటీ, గ్రేట్ ఇన్సెక్యూరిటీ అనమాట. భగవద్భక్తి మార్గంలో కూడా స్థిరమైన చిత్తం లేనప్పుడు ఇన్సెక్యూరిటీ ఉంటుంది, రేపేమవుతుందో రేపేమవుతుందో. భగవద్భక్తిలో స్థిరంగా ఉండేటువంటి వాడికి ఇన్సెక్యూరిటీ లేదు, వాడు ఎప్పుడు ఏమం ప్రసన్న మనసో, భగవంతుడు ఎప్పుడు ప్రశాంతమైన ముఖార విందామంట భగవంతుడు. ఆయనకు పూర్ణంగా శరణాగతి పొందినటువంటి భక్తుడు కూడా ఏమం ప్రసన్న మనసో, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు, హ్యాపీ, నో బీపీ. సో ఆ శరణాగతి అనేటువంటిది లేనప్పుడు ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావన, ఎప్పుడు ఏమవుద్దో 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 టెన్షన్ అనమాట. ఆ టెన్షన్ వల్ల ఏదేదో తప్పుడు పనులు అవి ఇవి, అధర్మ కార్యక్రమాలు, అవైష్ణవ కార్యక్రమాలు, వైష్ణవత్వానికి సంబంధం లేనటువంటి కార్యక్రమాలు, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు అభద్రత వల్ల. సో ఆ భగవత్ శరణాగతి పొందినటువంటి భక్తునికి అటువంటిది ఏం లేదు, హ్యాపీ. అందుకని మనమేంటి అంటే సాంగత్యం ఎప్పుడూ మనలో ఆ అభద్రత కలిగించేటువంటి సాంగత్యంలో మనం ఉండకూడదు అనమాట. ఎప్పుడు అభద్రత వస్తుంది, ఎప్పుడైతే తప్పు చేస్తామో అప్పుడు అభద్రత వస్తుంది, భయం ఉంటుంది, ఏమైపోద్దో ఏమైపోద్దో. బయట ప్రపంచంలో నిద్రలు ఎందుకు పట్టవు జనాలకు చెప్పండి, 24 గంటలు వాళ్ళు చేసే తప్పులే, వాళ్ళకి భయం అనమాట, ఏమో ఎప్పుడేమవుద్దో ఎప్పుడేమవుద్దో ఏమవుద్దో టెన్షన్ అనమాట. భగవద్భక్తుడు ఎందుకు ప్రశాంతంగా ఉంటాడు, ఇతను భగవంతుడు చూపించిన ధర్మ మార్గంలో నడుచుకుంటాడు కాబట్టి ప్రశాంతంగా ఉంటాడు, అడికేం టెన్షన్ లేదు, హ్యాపీ. మరి ఆ భగవంతుడు చూపించిన ధర్మ మార్గంలో మనం నడుచుకోవాలా అంటే మన చుట్టూ ఉన్నటువంటి సాంగత్యం మనల్ని ఆ మార్గంలో ప్రేరణ కల్పించేటట్టుగా ఉండాలి, ప్రేరణ కల్పించేటట్టు ఉండాలి. సో సాంగత్యం చాలా ఇంపార్టెంట్ అన్నమాట, చాలా ముఖ్యం. కొండ మీద అనంతాల్వార్ ఆయన దగ్గర కొంతమంది శిష్యులు సేవ చేసుకుంటూ ఆయన ఆశ్రమంలో ఉన్నారంట. వాళ్ళు వృద్ధులైపోయారు. వృద్ధులైపోయినప్పుడు అనంతాల్వార్ దగ్గరికి వెళ్లి శిష్యులు ఏమన్నారంటే, గురుగారు వయసులో ఉన్నప్పుడు ఏదో మీకు సేవ చేశాం, ఇప్పుడు వృద్ధులం అయిపోయాం, ఇప్పుడు మేముంటే మీరు మాకు సేవ చేయాలా, అందుకని మా గృహాలకు మేము వెళ్ళిపోతాం, మీ దగ్గర నేర్చుకున్నది మేము అక్కడేదో సాధన చేసుకుంటూ ఉంటాం, వృద్ధులైపోయాం కదా. అప్పుడు చూడండి అండర్స్టాండింగ్ ఎంత బాగుండిందో. వయసు బాగా ఉన్నప్పుడు గురువు గారికి భగవంతునికి సేవ చేసేవాళ్ళు, వయసు అయిపోయిన తర్వాత మా పిల్లల దగ్గరికి వెళ్తాం, వాళ్ళు చూసుకుంటారు మమ్మల్ని. ఇప్పుడు కంప్లీట్ రివర్స్ అన్నమాట. ఆయన బయట అంతా నానా చెత్త పనులు చేసేసి లాస్ట్ స్టేజ్లో, స్వామీజీ మేము మీకు అంకితం అయిపోవాలనుకుంటున్నామన్ను. ఆయన అంకితం అవ్వగానే మనం ఆయనకి అంకితం అయిపోవాలి, ఆయనకి సేవ చేసుకుంటా. జీవితంలో బాగా యవ్వనం అన్నీ ఉన్నప్పుడేమో ఇంద్రియ భోగాలు అది ఇది ఇవన్నీ చేసుకుంటా అన్నారు. లాస్ట్లో ఇంక దేనికి పనికి రానప్పుడు వచ్చి ఇంకా సర్వం మీకే స్వామి అంకితం. సరే నాయన నువ్వు అంకితం అయిపోగానే మేము నీకు అంకితం అయిపోవాలా, నీకు సేవ చేసుకుంటా. సో కానీ ఇంతకు ముందు రోజుల్లో అండర్స్టాండింగ్ వేరు అనమాట, అండర్స్టాండింగ్ వేరు, అండర్స్టాండింగ్ వేరు. సో అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము మా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాం అన్నారు, పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాం అన్నారు. అప్పుడు అనంతాళ్వారు చెప్పారు, మంచిదే మీరు వెళ్ళండి, అయితే చాలా ముఖ్యమైనటువంటిది జీవితంలో ఏంటి అంటే మీరు ఎటువంటి సాంగత్యాన్ని మీరు ఎన్నుకుంటారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అసత్సంగ త్యాగో ఎహి వైష్ణవాచార. వైష్ణవ ఆచారం ఏంటి అంటే అసత్సంగ, భగవద్భక్తి పట్ల ప్రేరణ కల్పించనటువంటి సంఘాన్ని మనం త్యాగం చేయాలి, అదే వైష్ణవ ఆచారం అంట చైతన్య మహాప్రభు చెప్పారు. సో అసత్సంగ చెడు సాంగత్యానికి చాలా కేర్ఫుల్ గా ఉండాలి అని ఒక కథ చెప్పారు ఆయన. సౌనకాది ఋషులు ఒకసారి ప్రయాణం చేసిపోతూ ఉన్నారంట, పోతూ ఉంటే వర్షం పడిందంట. తల దాచుకోవాలా అని చెప్పి ఒక పర్ణ కుటీరంలాగా కనిపిస్తే అక్కడికి వెళ్ళబోతూ ఉన్నారంట. వెళ్ళబోతూ ఉంటే పర్ణ కుటీరం నీడలో తల దాచుకునేదానికి వాళ్ళు వెళ్తే అక్కడ పంజరంలో ఒక చిలక ఒకటి ఉండిందంట. ఆ చిలక ఏమంటుందంటే వీళ్ళని చూసి, ఏయ్ దుర్మార్గులారా, మిమ్మల్ని నరికేయాలరా, మిమ్మల్ని పొడి చేయాలరా, మిమ్మల్ని ఎందుకు వచ్చారా మా యజమాని లేనప్పుడు, అది ఇది అంటున్నా అంట. ఎవరిని, సౌనకాది ఋషులు. వీళ్ళకి ఆ మాటలు కర్ణ కఠోరంగా ఉన్నాయంట, నోరు ధరిస్తే అది నరికేయాలరా పొడి చేయాలరా. వీళ్ళు కొంచెం దూరంలో పోయి చెట్టు కింద నిలబడుకున్నారంట, ఆ పర్ణ కొట్టేరు వదిలేసి. అక్కడికి వెళ్ళిన ఈ చిలక ఆగట్లేదు, ఏయ్ ఏమి ఇంకా అక్కడ ఉన్నారు, ఎల్లరా రాణి మా యజమాని, పొడిపిచ్చేస్తా మా యజమాని చేత, నరికిచ్చేస్తా అని. ఊరు ఇదేంట్రా నాయన ఈ చిలక ఊరేదా. ఇంకా వాళ్ళు అది ఎప్పుడు పాపం భక్తులేంటి ప్రేమ ఆప్యాయత ఈ రకంగా ఉంటాయి మాటలు. భక్తుల మాటల్లో కాఠిన్యం ఉండదన్నమాట, కరుణ ఉంటుంది, కరుణ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఇవన్నీ మాటలు భక్తులు తట్టుకోలేరు అన్నమాట. సో వాళ్ళు ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇంకొంచెం దూరం వెళ్తే ఇంకొక పర్ణ కుటీరం కనిపించిందంట. వర్షం ఇంకా బోరును పడుతూ ఉంది. ఆ పర్ణ కుటీరం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ కూడా ఒక పంజరంలో ఒక చిలుక ఉందంట. ఆ చిలుక వీళ్ళని చూడగానే, మునివర్యురారా స్వాగతం, సుస్వాగతం, రండి ఆసీనులు కండి, సేద తీరండి అని చెప్పి చెప్తుందండి ఆ చిలక. వీళ్ళకి ఆశ్చర్యం వేసింది, ఒరే అక్కడ చిలకే ఇక్కడ చిలకే, అక్కడేమో అది పొడి చేయండి నరికేయండి అంటా ఉంది, ఇక్కడేమో స్వాగతం సుస్వాగతం ఆసీనులు కండి ఏదైనా సేద తీరండి అని చెప్పి ఈ చిలుక చెప్తూ ఉందన్నమాట. అప్పుడు ఈ సౌనకాది ఋషులు అడిగారంట, చాలా ఆశ్చర్యంగా ఉందే, కొంచెం దూరంలో ఒక పర్ణ కుటీరం ఉండింది, అక్కడికి మేము వెళ్తే అక్కడ కూడా ఒక చిలుక ఉంది పంజరంలో, అది మమ్మల్ని చూడంగానే పొడి చేయండి నరికేయండి అంటా ఉంది, నువ్వేమో చాలా సాధారణంగా ఆహ్వానించి ఆసీనులు కండి సేద తీరండి అని చెప్పి చెప్తున్నావు, ఈ వ్యత్యాసానికి కారణమేంటి అని అడిగిందండి. వ్యత్యాసానికి కారణం ఏంటి అంటే, అప్పుడు ఆ చిలుక చెప్పిందంట, నేను ఆ చిలుక ఇద్దరం ఒకే తల్లి బిడ్డలం, విధివశాత్తు మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా మేము చిన్న వయసులో ఉన్నప్పుడే మరణించారు, మేము ఒక వేటగాడికి దొరికాం, ఆ వేటగాడు ఆ చిలుకను అక్కడ పెట్టుకున్నాడు తనతోటి, నన్ను ఈ సాధువులకు అమ్మేశాడు, నేనేమో ఈ సాధువుల యొక్క సంరక్షణలో పెరిగాను, ఆ చిలుకేమో వేటగాడి యొక్క సంరక్షణలో పెరిగింది. అది ఊగ తెలిసినప్పటి నుంచి అది వినిందంతా ఒకటే, పొడిచేండ్రా, పట్టుకోండ్రా, నరికేండ్రా, ఎందువల్లంటే వేటగాడి దగ్గర ఉంది, వేటగాడి దగ్గర ఉంది, అందువల్ల అది వినింది అదేనమాట, అందువల్ల అది పొడిచేయండి నరికేయండి అని చెప్పింటూ ఉంది, అందువల్ల అది నేర్చుకునింది. నేను సాధువుల దగ్గర పెరిగాను, నేనెప్పుడు కూడా ఆ సాధువులు ఎవరన్నా ఈ పర్ణ కుటీరానికి వస్తే, ఆశ్రమానికి వస్తే స్వాగతం పలకడం, మర్యాదగా సపర్యలు చేయడం, వాళ్ళని గౌరవించడం, ఇవన్నీ నేను నేర్చుకున్నాను, ఇవన్నీ నేర్చుకున్నాను. సో అనంతాల్ వారు ఇది చెప్పి, జంతువుల్లో కూడా అది సాంగత్యాన్ని బట్టి వాటి చైతన్యం పెరిగింది, మనం కూడా ఎటువంటి సాంగత్యం చేస్తామనేటువంటి దాన్ని బట్టి మన చైతన్యం అభివృద్ధి చెందుతుంది. సో సాంగత్యం చాలా జాగ్రత్తగా మీరు చేయాలా అని చెప్పి అనంతాళ్ వారు చెప్తారనమాట. మనం కూడా ఎవరైతే సాధన పట్ల, శాస్త్రాల పట్ల, భగవద్భక్తిని పెంపొందించుకోవాలా అనేటువంటి భావన పట్ల, వీటి పట్ల ఆసక్తి ఉన్నటువంటి భక్తులతో మనం సాంగత్యం చేస్తే మనకు ఆ లక్షణాలు వస్తాయి. లేకపోతే ఈర్ష, ద్వేషము, కుట్ర, కుతంత్రాలు ఇటువంటి వ్యక్తులతో మనం సాంగత్యం చేస్తే అటువంటి లక్షణాలు మనకి పెంపొందుతాయన్నమాట. సో మనం మరి నిర్ణయించుకునే స్వతంత్రత నీకుందన్నమాట. ఇంగ్లీష్లో కూడా సెయింగ్ ఏంది, ఎవరిని వాడు ఉద్ధరింపజేసుకోవాలంటే భగవంతుడు వాడికి సహాయం చేస్తాడు. సో మనల్ని మనం ఉద్ధరింపజేసుకోవాలా అంటే మన యొక్క స్వతంత్రత, ఎటువంటి సాంగత్యాన్ని నేను కోరుకుంటాను, ఎటువంటి సాంగత్యాన్ని కోరుకుంటాను. భగవద్గీత చెప్పేటప్పుడు భగవంతుడు అర్జునుడు ఉన్నాడు అక్కడ, దుర్యోధనుడు కూడా ఉన్నాడు లేడని చెప్పి అనుకోవద్దు మీరు. దుర్యోధనుడు కూడా ఉన్నాడు, దుర్యోధనుడు ఏందో చెప్తున్నాడు సోది అనుకుంటా ఉన్నాడు, వాడి జీవితం అట్టాగే ఉండింది. మనం కూడా ఏదన్నా శ్రవణం చేసేటప్పుడు లేకపోతే ఏదైనా చేసేటప్పుడు వినమ్ర భావనలో నేను తెలుసుకోవాలా, నేను ఉద్ధరింపబడాలా, ఏదో చెప్తా ఉన్నారులే ఇవన్నీ మనకు తెలియదా, అది కాదు మూడు తెలుసుకోవాలా అనేటువంటి భావనలో అర్జునుడు ఉన్నాడు, దుర్యోధనుడు ఉన్నాడు. కానీ అర్జునుడు దాన్ని ఉపయోగించుకున్నాడు, దుర్యోధనుడు ఏమి ఉపయోగించుకోలేదు. సో ఉపయోగించుకోని వాడి పరిస్థితి ఏంటి, దుర్యోధనుడికి ఏం పరిస్థితి పట్టింది అదో పరిస్థితి మనకు పడుతుంది. ఉపయోగించుకున్న వాడి పరిస్థితి ఏంటి, అర్జునుడు ఎట్లా ఉద్ధరింపబడ్డాడో అట్లా ఉద్ధరింపబడతాడు అనమాట. సో అందువల్ల ఇది ఏ భావన, భావోగ్రాహి జనార్దన, భగవంతుడు మన యొక్క భావన చూస్తాడనమాట, భావన చూస్తాడనమాట. శ్రీరంగంలో పరాశర భట్టర్ అని చెప్పి శ్రీపాద రామానుజాచార్యుల వారి తర్వాత ఆయన రామానుజ పీఠానికి ఆచార్యునిగా రామానుజుల వారు ఆయన్ని ఏర్పాటు చేస్తారనమాట. ఆయన దగ్గరికి ఆయన ఎవరు వచ్చి అంటే కూరత్తాళ్ వారి యొక్క కుమారుడు అనమాట పరాశర భట్టర్. ఆయన దగ్గరికి ఒక భక్తుడు వచ్చి అడుగుతాడనమాట, ఏమని అంటే వైష్ణవునికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి అని చెప్పి అంటాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, దాని గురించి నేనుగా చెప్పేది, తిరుమలలో అనంతాళ్ వారు అని ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆ వైష్ణవుని యొక్క లక్షణాలు ఏంటి ఆయన చెప్తాడు అంట. ఆయన నేరుగా అనంతాళ్ వారి దగ్గరికి వస్తారు, వచ్చి ప్రణామం చేసి, స్వామి నేను పరాశర భట్టరు, నన్ను పంపించారు గురువుగారు, వైష్ణవుని యొక్క లక్షణాలు ఏంటి అని చెప్పి మిమ్మల్ని అడగమని పంపించారు. అనంతాళ్ వారు అతను అడిగితే ముఖం అటు చూసి వెళ్ళిపోయారంట. ఇప్పుడు ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, జ్ఞానం తీసుకునేదానికి కూడా క్వాలిఫికేషన్ ఉండాలి, అందరికీ లభ్యం కాదు అది. ఆ క్వాలిఫికేషన్ ఏంటి అంటే, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం. పూర్ణ శరణాగతి ఉన్నవాడే తీసుకోగలడు, డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినా కానీ మన బాడీని డాక్టర్కి ఫుల్గా అప్పజెప్పేయాల, అప్పుడు ఆయన ట్రీట్మెంట్ చేయగలడు. ఆయన నేను నీ నాడి చూస్తానని చెప్పి నా చేతికి పట్టుకుంటావు ట్రీట్మెంట్ ఇచ్చేయి. అరే నువ్వు నాడి చూడకుండా నేను అసలు ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వగలను? దో అదే మరి నా చేయి పట్టుకోకుండా చేయాలి ట్రీట్మెంట్. అరే ఎట్ట కుదురుతుంది అదే? నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ బాడీని కంప్లీట్ సరెండర్ చేసేయాలా, అప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వగలడు. ఆమె ఇంజక్షన్ అయిపోతుంది. అబ్బా పొడి చేస్తానన్నా. సో ఆ సరెండర్ అన్నటువంటిది లేకపోతే డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వలేడు. గురువు కూడా నువ్వు శరణాగతి తద్విధి ప్రణిపాతేన, పూర్ణ శరణాగతి పొందాల అప్పుడు ఉపదేశం చేస్తాడు. లేకపోతే ఆ శరణాగతి అనేది లేకపోతే ఆడికి ఎంత చెప్పినా చెవిటోడికి శంకూదినట్టే, రాయికి చెప్పినా ఒకటే వాడికి చెప్పినా ఒకటే, ఏం మార్పు ఉండదు. సో గురువు కూడా వీడిలో ఎంత శరణాగతి ఉంది, వీడిని అసలు తీసుకోగలడా అని గుర్తించి తత్వాన్ని బోధిస్తాడు అనమాట. సో అనంతాళ్ వారిని అడిగితే ఏం సమాధానం చెప్పలేదు, అట్ట చూసి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయాడు. 6 నెలలైందంట. ఒకరోజు ఆశ్రమంలో ఏదో కార్యక్రమం జరిగిందంట, అందరికీ ప్రసాదాలు పెడుతూ ఉన్నారనమాట. ప్రసాదాలు పెడుతూ ఉంటే ఈ భక్తుడు ఎవరైతే ఈ ప్రశ్న వేశాడో ఆయన పోయి మొట్టమొదటి పంక్తిలో కూర్చున్నాడు అనమాట. మొదటి పంక్తిలో కూర్చున్నాడు అనమాట. మనోళ్ళు కూడా ఎందుకు కూర్చుంటారు మొదటి పంక్తిలో? లాస్ట్ పంక్తిలో కూర్చుంటే ఐటమ్స్ ఉండవు, అందుకని చెప్పి మొదటి పంక్తిలో కూర్చున్నాడు. మేము కూడా, నేను ఇక్కడ తిరుపతిలో ఉన్నప్పుడు మాయాపూర్ ఫెస్టివల్కి వెళ్ళేవాళ్ళం అనమాట. ప్రసాదం టైంలో ఒక అరగంట ముందు ఒక డివోటీ మిస్ అయిపోయేవాడు అనమాట. ఆయనకి ఏంటో ఎట్ట మిస్ అయిపోతున్నాడు ఏంటి అంటే, మేము తీరా ప్రసాదం హాల్ దగ్గరికి వెళ్ళేసరికి ప్రభుపాదులు వారి శిష్యులు కూర్చుంటారు కదా లైన్లో, దాంట్లో వాళ్ళ పక్కన కూర్చొని ఉండేవాడు అనమాట. ఏందంటే మమ్మల్ని చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయి నువ్వు అట్ట కూర్చుంటున్నావు అంటే, ప్రభు లేట్ అయితే ఐటమ్స్ ఉండవు ప్రభు, లేట్ అయితే ఐటమ్స్ ఉండవు ప్రభు అని. సో అట్లాగే మొదటి పంక్తిలో కూర్చున్నాడు ఇతను. కూర్చుంటే అనంతాళ్ వారు ఏం చేశాడు, లేపేశాడు. ఏయ్ అందరికీ సర్వీస్ చేసి తర్వాత కూర్చో అన్నా. అప్పుడు అందరికీ సర్వీస్ చేశాడు. మళ్ళా రెండో పంక్తిలో కూర్చోబోతే మళ్ళా లేపేశాడు, అందరికీ సర్వీస్ చేసి మళ్ళా కూర్చో అన్నాడు. ఇట్లా 5 రౌండ్లు అయిపోయిందంట. లాస్ట్ లో అప్పుడు ఇంకెవ్వరు లేరంట. అప్పుడు ఈ భక్తుడు ఒక్కడే మిగిలాడు, ఇప్పుడు కూర్చొని తిను అన్నాడు. అప్పుడు అతను కూర్చొని ప్రసాదం తిన్న తర్వాత అప్పుడు అనంతాళ్ వారు ఇట్లా రమ్మని పిలిచాడు. 6 నెలల కిందట నువ్వేదో ప్రశ్న అడిగావు కదా నన్ను. అవును గురువు గారు అన్నాడు. వైష్ణవుల యొక్క లక్షణం ఏంటి అని చెప్పి అడిగాను అన్నాడు. అప్పుడు అనంతాళ్ వారు చెప్పాడంట, వైష్ణవుడు ఒక కొంగ లాంటివాడు, ఒక కోడి లాంటివాడు, ఉప్పు లాంటివాడు, నీలాంటివాడు అన్నాడంట. ఆయన సరే గురువు గారు అని చెప్పి ప్రణామం చేసేసి నేను వెళ్ళిపోయాడంట. నేరుగా పరాశర భట్టర్ దగ్గరికి శ్రీరంగంలో వెళ్ళాడనమాట. వెళ్ళి గురువుగారిని కలిశాను. ఆయన చెప్పారు సమాధానం. ఏమన్నాడు, వైష్ణవుడు అంటే ఏం లక్షణాలు ఉంటాయన్నాడు. ఒక కొంగ లాంటివాడు, ఒక కోడి లాంటివాడు, ఉప్పు లాంటివాడు, నీలాంటివాడు అన్నాడు. నీకేమన్నా అర్థమైందా? ఒక ముక్క అర్థం కాలేదన్నాడు. ఒక ముక్క అర్థం కాలేదన్నాడు. మరి నేను వివరిస్తానుండు అన్నాను. కొంగ లాంటివాడు అంటే కొంగ తెల్లగా ఉంటుందన్నమాట. వైష్ణవుడు కూడా బాహ్యంగా శుభ్రంగా ఉంటాడు, అంతర్గతంగా కూడా స్వచ్ఛంగా ఉంటాడు, ప్యూర్గా ఉంటాడు. కల్ముషం ఏమి ఉండదు హృదయంలో. బయట శుభ్రంగా ఉంటాడు, లోపల కూడా కల్ముషం లేకుండా ఉంటాడు. కల్ముషం ఏమి ఉండదు వైష్ణవుల్లో, ప్లెయిన్గా ఉంటాడు. తర్వాత కొంగ ఇంకో లక్షణం ఏంటి అంటే అది నీళ్లలో జపం చేసినట్టుగా నిలబడుకొని ఉంటుంది అనమాట. కొంగ జపం ఉంటుంది. చిన్న చిన్న చేపలు వస్తాయి దగ్గరికి, అది పట్టించుకోదు. పెద్ద చేప వస్తే పట్టేస్తుంది అనమాట, పట్టేసి విందు చేసుకుంటుంది. వైష్ణవుడు చిల్లర విషయాల మీద ఆసక్తి చూపించడు. అంటే ఆ చిన్న చిన్న చేపల్ని ప్రాపంచికమైనటువంటి చిల్లర విషయాలతో పోలుస్తాడు అనమాట పరాశర భట్టర్. చిల్లర చిల్లర విషయాలు. ఇప్పుడు ఎవరన్నా ఉంటారు, ఏయ్ అదేంటి ఇదేంటి అని చెప్పి మాట్లాడుకోవడం, భగవత్ సంబంధం కానటువంటి మాట్లాడుకోవడం, ఏదో చెత్తా చెదారం మాట్లాడుకోవడం, దానికి ఇంట్రెస్ట్ చూపించడు. పరతత్వాన్ని పెద్ద చేపతో పోల్చారు. పరతత్వం అంటే పెద్ద చేప. ఆ భగవత్ సంబంధమైంది ఏదైనా అయితే దాన్ని విందు చేసుకుంటాడనమాట. ఎక్కడన్నా భగవత్ సంబంధమైన చర్చ జరుగుతుంది, పోయి కూర్చొని శ్రద్ధగా వింటాడనమాట. హ్యాపీగా దాన్ని ఆస్వాదిస్తాడు, దాన్ని ఆస్వాదిస్తాడు. సో పెద్ద చేప దొరికితే చిన్న చేపలను పట్టించుకోడు. చిన్న చేపల్ని ప్రాపంచిక విషయాలతో పోల్చారు, పెద్ద చేపని ఆ పరతత్వంతో పోల్చారనమాట. ఆ భగవత్ తత్వం దాన్ని విందు చేసుకుంటాడు, ప్రాపంచికమైన వాటి జోలికి వెళ్ళడనమాట. తర్వాత కొంగలో ఇంకొక లక్షణం ఏంటి అంటే, వరద వచ్చినప్పుడు అది అక్కడ ఉండదు. అక్కడ నుంచి వెళ్ళిపోయి ఒక చిన్న కొలం దగ్గర ఎక్కడన్నా ఉంటుందన్నమాట. ఆ వరద వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్తుంది. సో భక్తుడు కూడా వరద లాంటి ప్రాపంచికమైన వాతావరణంలో ఉండనే ఉండడు. భక్తుడు చిన్న సమూహమైన నలుగురు భక్తులున్న భక్తులుండే దగ్గరికి వెళ్ళి కాలక్షేపం చేస్తాడు, కానీ వరదలాగా పెద్ద పెద్ద ఏదో మేళానో లేకపోతే ఇంకోటో ఇంకోటో అక్కడ పోయి కాలక్షేపం చేయాలని చెప్పి అనుకోడు అనమాట. డివోటీస్ కూడా కొంచెం ఈ టేస్ట్ డెవలప్ చేసుకుంటే ఏదైనా పెళ్లికి పోవాలన్నా లేకపోతే ప్రాపంచికమైనటువంటి కార్యక్రమానికి పోవాలన్నా అసలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఇంట్రెస్ట్ ఉండదు. మేము ఒకసారి డివోటీస్ అందరం కలిసి కోయంబత్తూర్ రథయాత్రకి ఓపెనింగ్కి వెళ్తా ఉన్నాం అనమాట. దారిలో ఊటీ వస్తుంది అనమాట. జనాలందరూ ఊటీ ఊటీ అని జపం చేస్తూ ఉంటారనమాట. మేము జస్ట్ అందరూ జస్ట్ ఊటీకి దాన్ని అట్లా ఆగామన్నమాట. ఆ వాతావరణం జస్ట్ 5 మినిట్స్ అనమాట వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. చక్క బండకి బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. అక్కడ ఉండలేకపోయాం, కానీ ప్రాపంచిక జనాలకి ఊటీ జపం బాగా చేస్తూ ఉంటారనమాట. ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్ అక్కడికి వెళ్ళి ఏదో చేయాలి. కానీ ఆ భగవద్భక్తులు లేకపోతే, భక్తి లేకపోతే ఆ వాతావరణం అది ఇంట్రెస్ట్గా ఉండదు అనమాట. ఇంట్రెస్ట్గా ఉండదు. సో భక్తుడు ఆ కొంగే రకంగా వరద వచ్చినప్పుడు ఉండదు, చిన్న పొలం దగ్గరికి వెళ్ళి కాలక్షేపం చేసి అది మళ్ళీ వరద పోయిన తర్వాత వెళ్తుంది. భక్తుడు కూడా అటువంటి వాడు అని చెప్పి కొంగ గురించి వివరణిస్తాడు అనమాట. తర్వాత మళ్ళా ఈ భక్తుడు అడుగుతాడు, కోడితో పోల్చారేంటి స్వామి వైష్ణవుణ్ణి అంది. అప్పుడు చెత్తకుండీ దగ్గరికి కోడి వెళ్తుంది, దాని అంతా గెలికేస్తుంది, మొత్తం ఇతికి ఆ చెత్తలోనే కొన్ని విత్తనాలని పట్టుకుంటుంది, అది తింటుంది, దాని మీద ఆధారపడినటువంటి వాటికి మళ్ళా అది తినిపిస్తుంది కోడి. వైష్ణవుడు కూడా ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడు లేకపోతే శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేననే, ఈ భగవంతుడు లేనటువంటి ప్రపంచం చెత్తతో సమానం అనమాట. అటువంటి చెత్త ప్రపంచంలో కూడా భగవద్భక్తుడు ఆ భగవత్ తత్వం గురించి వెతుకుతాడు, తను ఆస్వాదిస్తాడు, ఇతరులకు దాన్ని ఇస్తాడు. ఉదాహరణకి ప్రహ్లాదుడు తను గురుకులంలో అందరూ చుట్టూ రాక్షస బాలుడు అనమాట. మొత్తం కంపెనీ అంతా, బెటాలియన్ అంతా మొత్తం రాక్షస బాలుడు, వాళ్ళు నరమాంసం అది ఇది ఆ వ్యవహారం మధ్యలో. కానీ ఆయన వాళ్ల మధ్యలో కూడా ఆయనేం చెడిపోలేదు. ఒక్కొక్కసారి మనమేమవుతుంది, బా వాడి మాటలు నేను చెడిపోయాను ప్రభు, అపరాధం చేసేసాను ప్రభు నేను, ఎందుకు వినాలయ్యా వాడి మాటలు. మనం ఏ రకంగా తయారు కావాలా అంటే, మనం ఇతరులకు కృష్ణుడిని వేర్చేటువంటి పరిస్థితుల్లో తయారు కావాలా, వాడి దగ్గర నుంచి మనం తీసుకునేది కాదనమాట. వాడి దగ్గర నుంచి తీసుకునేది కాదు, మనం వాళ్ళకి ఇచ్చేటట్టుండాలి. అందుకనే చరిత్రలో ఇటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ప్రహ్లాదుడు అంతమంది రాక్షస పిల్లల మధ్యలో ఉన్నాడు, అతను చెడిపోలేదు, వాళ్ళని చెడిపేశాడు, కృష్ణ భక్తుల్ని చేశాడు. వాళ్ళ దృష్టి ప్రకారం ఏంటి, భగవద్భక్తిలోకి రావడం చెడిపోవడం. చాలా మంది మీరు ఎప్పుడన్నా భక్తిలోకి వచ్చినప్పుడు మీ బంధువులు లేకపోతే ఏంట్రా ఎట్ట చెడిపోయావు, ఇదేనా, నేను 4 నియమాలు పాటిస్తున్నాను, హరే కృష్ణ మంత్రం జపిస్తున్నాను, చెడిపోయానంటాడేంటీడు. చాలా మంది పిల్లలు చేరిపోతే మందిరంలో వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు వచ్చి అంటారన్నమాట, వాడు ఈ వయసులో ఇట్టు చెడిపోతాడు అనుకోలేదండి, ఇదేనా ఏమైపోయాడయ్యా, ఏమన్నా తప్పుడు పనులు చేస్తున్నాడు, కాదండి భక్తుడైపోయి చెడిపోయాడండి. భక్తుడైపోతే చెడిపోయాడా? సో ప్రాపంచిక వ్యక్తులకి మంచి మార్గంలో వెళ్తే చెడిపోయినట్టు అనుకుంటారు, మంచి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులకి ప్రాపంచికంగా అయిపోతే మనం వాళ్ళని చెడిపోయామని చెప్పి అనుకుంటాం అన్నమాట. చెడిపోయామని చెప్పి అనుకుంటాం. సో ప్రహ్లాదుడు ఆ రాక్షస బాలులందరినీ మార్చాడు, తను మారలేదన్నమాట, వాళ్ళలాగా తను మారలేదు, వాళ్లలో భక్తి భావన పెంపొందించాడు అన్నమాట. సో ఈ కోడి కూడా ఏం చేస్తుంది, చెత్తకుండీలోకి పోయి వెతికి వెతికి విత్తనాలను పట్టుకుని అది భుజిస్తుంది, తన మీద ఆధారం పడిన వాటికి తినిపిస్తుంది అన్నమాట. సో ఇంత దుర్మార్గపు ప్రపంచంలో కూడా ఆ భగవద్భక్తిని మనం పొంది ఇతరులకు ఇచ్చేటట్టుగా ఉండాలి వైష్ణవుడంటే. వైష్ణవుడంటే అటువంటి దుర్భరమైన పరిస్థితి, ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో వైష్ణవుడిని ఉంచినా గాని దాంట్లో బెస్ట్ యూటిలైజేషన్. ప్రభుపాదుల వారు ఆయన ఎటువంటి దుర్భరమైన ప్రదేశాల్లోకి వెళ్లారు, ఒకసారి న్యూయార్క్ సిటీలో జనక మహారాజు నరకం పక్క నుంచి వెళ్తూ ఉంటే ఆయన మీద సోకినటువంటి గాలి నరక వాసుల మీద సోకి వాళ్లలో కొంచెం ఉపశమనం కలిగిందంట, వాళ్ళని మంటల్లో గాలుస్తున్నారు, రంపాలతో కోసేస్తున్నారు, వాళ్లకు ఉపశమనం కలిగిందంట జనక మహారాజు మీద సోకిన గాలి. వాళ్ళందరూ ప్రార్థించారంట జనక మహారాజుని, కొన్ని రోజులు మా నరకంలో ఉండమని. యమధర్మరాజు చెప్పాడంట, మిమ్మల్ని ఇక్కడ ఉంచుకునే దానికి నాకు అధికారం లేదన్నాడంట, నాకు అధికారం లేదన్నాడంట. అంటే మహాత్ముడు నరకంలో ఉండేటువంటి వ్యక్తుల మీద కూడా ఆయన యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది. ఇది ప్రభుపాదులు గారు వివరిస్తూ ఉంటే ప్రవచనం అయిపోయిన తర్వాత ఒక భక్తుడు అడిగాడు, ప్రభుపాద్ మీకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా నరకానికి వెళ్లి ప్రచారం చేసేదానికి అన్నారు. మీకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా? ప్రభుపాదులు గారు నవ్వుతూ చెప్పారండి, ఏమనుకుంటున్నారు మీరు, నేను ఆల్రెడీ ప్రచారం చేసేది నరకంలోనే. న్యూయార్క్ నరకంతో పోల్చారు ఆయన, న్యూయార్క్ నగరాన్ని ఆయన నరకంతో పోల్చారు. నేను ఆల్రెడీ నరకంలోనే ప్రచారం చేస్తా ఉన్నాను అని చెప్పి ప్రభుపాదులు గారు చెప్పారు. నేను ఆల్రెడీ నరకంలోనే ప్రచారం చేస్తూ ఉన్నాను. ఏమనుకున్నారు, న్యూయార్క్ సిటీ నరకానికి న్యూయార్క్ సిటీకి ఏం వ్యత్యాసం లేదన్నారు. సో భగవద్భక్తుడు ఎటువంటి దుర్భరమైన ప్రదేశానికి వెళ్ళినా ఆ ప్రదేశాన్ని కృష్ణ భక్తి భావనలోకి మార్చేస్తాడనమాట. ఆ ప్రదేశం యొక్క ప్రభావం వైష్ణవుడి మీద పది అతను మారిపోయేది ఉండదన్నమాట, మారిపోయేది ఉండదన్నమాట. ఇది మనం గుర్తించాల. ఆ కోడి ఆ చెత్తలో కూడా ఆ విత్తనాన్ని వెతికి తీసుకుంటుంది, అది భుజిస్తుంది, ఇతరులకు ఇస్తుంది. తర్వాత మూడవది గురువుగారు ఉప్పు లాంటి వాడు వైష్ణవుడు అన్నారంటే ఏంటి అంటే, అప్పుడు పరాశర భట్టర్ చెప్తాడనమాట, ఎంత మంచి వంటకం మీరు చేయండి దాంట్లో ఉప్పు వేయద్దు, అప్పుడేమవుతుంది, రుచి ఉంటుందా? కానీ మీరు పన్నీర్ సబ్జీ తీసుకుంటే పన్నీర్ వాల్యూ ఎంత, ఉప్పు వాల్యూ ఎంత? అంత వాల్యూ ఉండేటువంటి పన్నీర్ సబ్జీలో కొంత ఉప్పు వేయకపోతే రుచి ఉంటుందా? ఎవరన్నా తినగలరా? తినలేరు. సో భగవద్భక్తుడు కూడా ఎవరికైనా మాధుర్యం ఆనందం ఇవ్వాలా అంటే ఆ భక్తుడు దానికోసం తప్పిస్తాడనమాట. మరి ఆ ఉప్పు ఆ కూరలో పడి కరిగినప్పుడు తన స్వరూపాన్ని కూడా కోల్పోతుంది, ఇతరులకు రుచిస్తుంది అనమాట. భగవద్భక్తుడు కూడా తన స్థితిని కోల్పోతాడు ఇతరులకు ఆనందాన్ని ఇవ్వడం కోసం, అది భక్తుల్లో ఉండేటువంటి లక్షణం. తన స్థితిని కోల్పోతాడు, తన యొక్క పరపతి తన యొక్క స్థితి అన్నిటినీ మర్చిపోతాడు ఆ యొక్క ఇతరులకు మాధుర్యాన్ని ఇవ్వడం కోసం. ప్రభుపాదుల గారు అమెరికాకి వెళ్లారు, ఒక గురువుతో ఎట్ట వ్యవహరించుకోవాలో తెలిసినటువంటి పరిస్థితి కాదు అక్కడ, మూర్ఖులు. గురువుగారి ముందు జగద్గురువు పవిత్రమైనటువంటి వ్యక్తి, గర్ల్ ఫ్రెండ్ మీద చేయిట్ట వేసుకొని భాగవతం క్లాస్ వినేదనమాట. ఆయన భజన చేస్తూ ఉంటే బీడీ దాత భజన పాల్గొనేది. ప్రభుపాదుల గారు ఏం లెక్క చేయలేదు, నేను పెద్ద ఆచార్యుణ్ణి, పవిత్రమైన వ్యక్తిని, ఒక గురువుని నా ముందు ఎట్ట కూర్చోవాలో కూడా తెలియదు దుర్మార్గులు అని చెప్పి వాళ్ళు నేను చెప్పించలేదు. వీళ్ళలో మార్పు వస్తుంది, వీళ్ళలో మార్పు వస్తుంది. వాళ్ళందరికీ మాధుర్యం ఇవ్వడానికి తన స్థితిగతులు అన్ని మర్చిపోయి శీల ప్రభుపాదులు వారు ఆయన త్యాగం చేశారు ఈ కృష్ణతత్వాన్ని వాళ్ళకి ఇవ్వడానికి. ఉప్పు కూడా తన స్వరూపాన్ని కోల్పోతుంది ఇతరులకు రుచినివ్వడానికి, తన స్వరూపాన్ని కోల్పోతుంది. అది కరిగిపోతేనే మనకు రుచి. ఇంతకుముందు కళ్ళు ఉప్పు ఉండేది, అది వేసినప్పుడు బాగా కలిపెట్టకపోతే ఇంకా ఏం టేస్ట్ రాలేదు, ఇంకా కరగలేదు బాగా తిప్పు. అది కరిగిపోతేనే రుచి తెలుస్తుంది. తన యొక్క స్వరూపాన్ని వైష్ణవుడు కోల్పోతాడు ఇతరులకు మాధుర్యాన్ని ఇవ్వడం కోసం. అందుకని ఉప్పుతో పోల్చారు, ఉప్పుతో పోల్చారు. సో మనం కూడా ఇతరులకి కృష్ణ తత్వాన్ని ఇవ్వడం కోసం, కృష్ణతత్వాన్ని ఇవ్వాల ఇవ్వడం కోసం మన స్థితిగతులన్నింటినీ కూడా మనం లెక్క చేయకుండా మనం కృషి చేయాలా, ఈ మాధుర్యాన్ని ఇతరులకు ఇవ్వడం కోసం. అది వైష్ణవుని యొక్క లక్షణం అన్నమాట. తర్వాత చివరిగా గురువుగారు అదంటది, నీలాంటి వాడు వైష్ణవుడు అన్నాడు, నేనెటువంటి వైష్ణవుణ్ణి అన్నాడు. అప్పుడు పరాశర భట్టర్ చెప్పాడు, వైష్ణవుడెవరు అంటే అందరూ ఆనందిస్తే చూసి ఆనందించేటువంటి వాడు వైష్ణవుడు. నువ్వేం చేశావు, గురువుగారు చెప్పారు అక్కడ భోజనానికి కూర్చున్నావు లే అన్నాడు. లేచి మొదట అందరికీ వడ్డించన్నాడు, తర్వాత మళ్ళా లేచి అందరికీ వడ్డించన్నాడు. నువ్వు అందరికీ వడ్డించిన ఆస్తులో నువ్వు కూర్చున్నావు. వైష్ణవుడి లక్షణం అది. పొరపాటున మనకు సర్వీస్ కానీ వేస్తే ఆ రోజు సర్వీస్ చేసేటప్పుడు మాట్లాడుతాం, మధ్యలో ఏం మాట్లాడతాం, చూసొడ్డించండియా చూసొడ్డించండియా అంటాం. ఏం కళ్ళు మూసుకొని వడ్డిస్తారా? చూసొడ్డించండి అంటే అర్థం ఏంటి అంటే లాస్ట్ లో ఐటమ్స్ మనకు మిగలాలా. ఎవరన్నా కళ్ళు మూసుకొని వడ్డించేది ఎప్పుడని చూసారా? చూసొడ్డించండి చూసొడ్డించండి అంటే కొంచెం దాచుకోవాలి ఐటమ్స్. కానీ నాకు లేకపోయినా పర్లేదు, వచ్చిన భక్తులందరూ హ్యాపీగా తింటే అది నాకు చాలు, ఏం మిగిలితే తీసుకుంటాను, లేకపోతే పర్లేదు. ఇది వైష్ణవుడి లక్షణం, ఇది వైష్ణవుడి లక్షణం. అందరికీ సర్వీస్ చేసి తర్వాత నేను తీసుకుంటాను. అందుకని నీతో పోల్చాడు, నీలాంటి వాడు వైష్ణవుడు, నువ్వు అందరికీ సర్వీస్ చేసి లాస్ట్లో నువ్వు తీసుకున్నావు, లాస్ట్లో నువ్వు తీసుకున్నావు, అందుకని నీలాంటి వాడు వైష్ణవుడు అని చెప్పి చెప్పాడు. సో యాక్చువల్గా వైష్ణవ అంటే పరదుఃఖదుఖి, ఇటువంటి అద్భుతమైనటువంటి క్వాలిటీస్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇటువంటి క్వాలిటీస్ని మనం డెవలప్ చేసుకుంటామో అప్పుడు ఆ దేవదేవుని యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యేదానికి అవకాశం ఉంది. ధర్మరాజు రాజసూయ యజ్ఞం చేయాలనుకున్నాడు, కృష్ణుడి దగ్గరికి సలహాకి వెళ్ళాడు. వెళ్తే కృష్ణుడు ఏమన్నాడు, జయింప శక్యము కానటువంటి నన్ను నువ్వు జయించావు, నీకు ఇంకా తిరిగేముంటది అన్నాడు. నన్నెవరూ జయించలేరు, నువ్వు జయించేశావు. అప్పుడు మనకు సందేహం కలుగుతుంది, ధర్మరాజు ఏమన్నా కృష్ణుడితో యుద్ధం చేసి జయించాడా? ధర్మరాజుకి కృష్ణుడికి యుద్ధం జరిగినట్టు చరిత్రలో ఎక్కడా లేదే, ఎట జయించాడు? యుద్ధంలో కాదు, ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా నువ్వు నన్ను జయించావు అంటాడు కృష్ణుడు. నీ ఇంద్రియాలను నువ్వు నిగ్రహించడం ద్వారా నన్ను నువ్వు జయించావు అంటాడు. ఇంద్రియాలను ఎవడైతే నిగ్రహిస్తాడో వాడిలోనే ఇటువంటి మనం ముందు చర్చించిన లక్షణాలన్నీ ఉండేదానికి అవకాశం ఉంది. లేకపోతే 24 గంటలు ఈర్ష, ద్వేషం, కుట్ర, కుతంత్రాలు వీటితోనే జీవితం అన్నమాట. అభద్రత, ఇన్సెక్యూరిటీ, ఎప్పుడు బయటోడు ఆడి పొజిషన్ కాపాడుకునేదానికి డబ్బులు, పదవి, మంది, మార్బలం, జనాల్ని పోగేసుకోవడం, ఇటువంటివన్నీ బయటోడు చేస్తూ ఉంటాడు. మనం కూడా అదే చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే మనకు పూర్తి విశ్వాసం భగవంతుని మీద లేదన్నమాట. ఇన్సెక్యూరిటీ, అభద్రత, ఎప్పుడు అభద్రత. సో అందువల్ల ఆ ఇంద్రియాలను నిగ్రహించినటువంటి వాడు ఎప్పుడు పవిత్రంగా ఉంటాడు. వాడు భగవంతుణ్ణి జయించగలడు, వాడు భగవంతుణ్ణి జయించగలడు. ఆ ధర్మరాజుకు భగవంతుడు ఎంత సరెండర్ అయిపోయాడు అంటే ఆ రాజసూయ యజ్ఞం చేసేటప్పుడు వెళ్ళి అడిగాడు, నాకు కూడా ఏదైనా సేవ ఉంటే ఇవ్వు ధర్మరాజా అన్న. అసలు రాజసూయ యజ్ఞం ఎందుకు చేయాలనుకున్నాడంటే ధర్మరాజు 33,000 కోట్ల దేవతల సమక్షంలో కృష్ణుడు దేవదేవుడు అని ప్రథమ తాంబూలం ఆయనకిచ్చి ప్రపంచానికి తెలియపరచాలనేటువంటిది ధర్మరాజు యొక్క ఆలోచన అంట. కృష్ణుని యొక్క ఆలోచన ఏంటి అంటే, ప్రపంచంలో ఉండేటువంటి క్షత్రియులందరి ముందు నా భక్తుడు ధర్మరాజు కీర్తి కిరీటం క్షత్రియులకే అనేటువంటి విషయం ప్రపంచానికి తెలియాలా అని చెప్పి రాజసూయాన్ని చేయమని చెప్పి కృష్ణుడు అందుకు చెప్పాడంట. ధర్మరాజు యొక్క విశిష్టత ప్రపంచానికి తెలియాలని చెప్పి కృష్ణుడు అనుకుంటున్నాడు, కృష్ణు యొక్క విశిష్టత ప్రపంచానికి తెలియపరచాలని చెప్పి ధర్మరాజు అనుకుంటున్నాడు. వాళ్ళ మనోభావాలు అవి. తర్వాత ఆయన పోయి నాకు సేవ ఇమ్మన్నాడు. స్వామి చమత్కరిస్తారేంటి, మిమ్మల్ని యజ్ఞపురుషుడని ప్రపంచానికి తెలియపరచడానికి నేను ఇది కార్యక్రమం ఏర్పాటు చేస్తే మీరు సేవ అడుగుతారేంటి? అరే నా పరమ భక్తుడివి నువ్వు, నీ ఇంటిలో కార్యక్రమం జరుగుతూ ఉంటే నేను సేవ చేయకుండా ఎట్ట కూర్చోమంటావు? నాకు కూడా ఏదో ఒక సేవ ఇవ్వు. ఏం సేవ ఇవ్వమంటారు స్వామి, నేను మీకు సేవ ఇచ్చేంతటి వాడిన, మీరే ఏదో ఒకటి చేయండి అన్నాడు. అప్పుడు భగవంతుడు అన్నాడంట, వచ్చిన అతిథుల యొక్క పాదాలు కడిగే సేవ నాది. ఎందుకంటే నా భక్తుడి గృహానికి వస్తున్నారు కదా వాళ్ళు, వాళ్ల పాదాలు కడిగే సేవ నాది. వాళ్ళు భుజించిన తర్వాత ఆ ఎంగిలి ఇస్తరాకులు ఎత్తి పడేసేటువంటి సేవ నాది. ఈ రెండు సేవలు నాకు కావాలని కృష్ణుడు కోరుకున్నాడంట ధర్మరాజు. ఈ రెండు సేవలు నాకు కావాలి. ఎందువల్లంటే నీలాంటి పరమ భాగవతుడు, పరమ భక్తుడు ఇంటికి వాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళందరూ నాకు అతిథులే, వాళ్ళ పాదాలు కడిగే సేవ నాది. వాళ్ళు భుజించిన తర్వాత ఎంగిలి ఇస్తరాకులు ఎత్తి పడేసేటువంటి సేవ నాది. ఈ రెండు సేవలు అడిగి తీసుకున్నాడు. దీన్ని బట్టి ఆ దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భగవంతుణ్ణి ధర్మరాజు ఏ రకంగా జయించాడనేది అర్థం చేసుకోండి. ఏ రకంగా ఆయన జయించాడు, ఆయన హృదయాన్ని ఏ రకంగా దోచుకున్నాడు. సో అందుకని మనం వాళ్ళ అడుగుజాడల్లో నడవాల. మహాజనానుగతానుపంత, మహాజనుల యొక్క అడుగుజాడల్లో మనం నడవాల. ధర్మరాజుని ఆదర్శంగా తీసుకోవాలా, అంబరీషుల వారిని ఆదర్శంగా తీసుకోవాలా, ప్రహ్లాదుని ఆదర్శంగా తీసుకోవాలా, దుర్యోధనుణ్ణి, హిరణ్యకశిపుణ్ణి, హిరణ్యాక్షుణ్ణి కాదు ఆదర్శంగా తీసుకునేది మనం. వాడు ముల్లోకాలకే అధిపతి, కానీ సంతృప్తి లేదు హిరణ్యకశిపుడికి. గ్రేట్ ఇన్సెక్యూరిటీ, అభద్రత, అసంతృప్తి. ఎవ్వడు కూడా హిరణ్యకశిపుడు అనుభవించినటువంటి భోగాలతో ఎంత పోటీ పడినా చరిత్రలో బీట్ చేయలేడు. అంత అనుభవించాడు కానీ సంతృప్తి లేదు, అభద్రత, ఎప్పుడు గ్రేట్ ఇన్సెక్యూరిటీ. అందుకని ఈ భగవత్ తత్వాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే మనం కూడా సంతృప్తి ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎప్పుడు డిస్టర్బే, కలత. ఎప్పుడు కలత చేద్దాం ఉంటాం. కానీ ప్రభుపాదులు వారు చెప్తారు, వీ షుడ్ రియల్లీ ఎంజాయ్ హ్యూమన్ లైఫ్ అంటారు. మరి నువ్వు ఇప్పుడు ఎప్పుడు ఎంజాయ్ చేయగలవు? ఆ భగవత్ సేవలో పూర్తిగా నిన్ను నువ్వు కైంకర్యం చేసుకుంటే ఎంజాయ్ చేయగలవు, కానీ లేకపోతే ఆయనకి సరెండర్ కాకపోతే నీ శక్తి మీద నువ్వు ఆధారపడాలా? అందుకని ఎప్పుడూ సెక్యూరిటీ, అభద్రతా భావన. సో అందుకని మనం భగవద్భక్తులై ఆయనకి శరణాగతి పొంది ఆయన రక్షణలో ఆనందంగా మనం జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి. సో వైష్ణవుని యొక్క లక్షణాలు ఇవి. ఇటువంటి మనం పొందినప్పుడు ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి మనం పాత్రులయ్యేదానికి అవకాశం ఉంది. ఆ లక్షణాలు ఉన్నప్పుడే ఆనందాంబుది వర్ధనం, ప్రతిపదం పూర్ణామృత స్వాదనం, ప్రతి అడుగులో కూడా హ్యాపీగా లైఫ్ గడిచిపోతా ఉంటుంది. లేకపోతే ఏమై అంటున్నావు, నువ్వుగడ నా మార్గంలోకి రా, నువ్వుగడిట్టే తయారవుతా. అడిగి భయం వేస్తుంది, మేమో భక్తులైతే ఇట్ అయిపోతారా అని చెప్పి నో, ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా హ్యాపీగా ఉండాలి భక్తుడు. ఇంకొకరు చూసి ఎస్ నేను కూడా భక్తుడినైతే ఇంత ఆనందాన్ని పొందాలా అనేటట్టుగా మనం తయారు కాదు. అట కాకుండా మనం ఎప్పుడైతే ప్రాపర్గా ప్రాక్టీస్ చేయమో అప్పుడు డల్, ఏదో మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపేసే బాధ్యత మన మీద పడినట్టు టెన్షన్ అనమాట. ఏమై అంటున్నాం, భక్తుడంటే హ్యాపీ, ఆనందం. ఎందువల్లంటే ఆనంద సాగరునికి శరణాగతి పొందున్నాడు, సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ భగవంతుడు. రాధా గోవింద చూడండి ఎప్పుడు నవ్వుతూ ఉన్నారు, ఎప్పుడైనా ఆయన ఇంత కనిపించాడు మీకు? హ్యాపీ. జగన్నాథుడు అయితే ఇంకా పెద్ద నవ్వు అన్నమాట. సో భగవంతుడు ఎప్పుడు శిశుపాలుడు తిడుతున్నాడంటే ఇష్టం వచ్చినట్టు, కానీ భగవంతుడు ఏవం ప్రసన్న మనసు నవ్వుతూ ఉన్నాడు. అదే మన వల్ల ఎవరన్నా ఒక మాట అంటే అయిపోతాం. సో భగవంతుడు ఎప్పుడు హ్యాపీ, ఆనందం. ఆయనకి మనం కంప్లీట్ సరెండర్ అయితే మనం కూడా అట్టగా హ్యాపీగా ఉండొచ్చు, లేకపోతే ఎప్పుడు టెన్షన్. హ్యాపీనెస్ కావాలా, బీపీనెస్ కావాలా? హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, రామ రామ, హరే హరే. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయండి? ఎవరు మామూలుగా చవితి చంద్రుణ్ణి చూస్తే ఏదో అపవాదులు వస్తాయి అది ఇది అని చెప్పి చెప్తారనమాట. మన భాగవతంలో అయితే ఆ కథ లేదు. కృష్ణుడు కూడా అపవాదం వచ్చింది చవితి చంద్రుని చూసి. మనం చిన్నప్పుడు వినాయక విజయం సినిమాలో ఉంది అనమాట. అంటే ఆ వినాయకుడిని కూడా గొప్పగా చూపించాలా అనేటువంటి ఉద్దేశంతో అనమాట. సో అది మనకేం పెద్ద పట్టింపేం లేదు. అతను చెప్పి బలవంతంగా పోయి అని చూడాల్సిన అవసరం లేదు. దేనికి వచ్చిన తలకాయన ఎతికెతికి ఆయన కనపడకపోతే ఎక్కడున్నాడు చవితి చంద్రుడు అని చెప్పి చూసేసి. సో అందుకని చెప్పి అదేదో మామూలుగా గ్రహణం రోజు ఈయన తినకూడదు అంటారు. దేనికి తినకూడదు అంటే ఇప్పుడు మామూలుగా ఏమవుతుందంటే ఆ రేస్ ఏదైనా కానీ సూర్యుని యొక్క కిరణాలు కానీ చంద్రుని యొక్క కిరణాలు కానీ భూమి మీద పడినప్పుడు అన్నీ ఆరోగ్యకరమైనటువంటి స్థితిలో ఉంటాయన్నమాట. ఆ రేస్ పడకపోతే ఆ గ్రహణం అప్పుడు కొంతసేపు పడకుండా ఉంటేనే దాని యొక్క ప్రభావం పూర్తిగా అసలు సూర్యుడు చంద్రుడు లేకపోతే పరిస్థితి ఎట్టా ఉంటుంది? అసలు ఏమి జీవం ఇక్కడ ఏమి జీవం గడిపేదానికి లేదు. ఎందువల్లంటే వాళ్ళ కిరణాల నుంచి ఆరోగ్యకరమైనటువంటి కిరణాలు అవి అన్ని అభివృద్ధి చెందుతాయన్నమాట. సో దా ఆ సమయంలో అది ఐటమ్స్ అన్ని విషపూరితం అవుతాయి అది ఇదని వద్దు అని చెప్పి చెప్తారన్నమాట. అని హేతువాదులు ఇతండవాదం రండి తిరండి ఏమవుద్దో చూద్దాం. ఆ పద్ధతి ఏదో పెట్టారు దాన్ని సింపుల్గా ఫాలో అయిపోతే పోద్ది అనమాట. ఇప్పుడు మామూలుగా హేతువాదులు ఏమంటారు, స్త్రీలు వివాహం అయితే మంగళసూత్రము కాలికి మెట్టెలు వేసుకోవడం పద్ధతి అంత. సింపుల్ లాజిక్ చెప్తున్నాను. ఆ మంగళసూత్రం మెట్టెలు ఉన్నప్పుడు ఎవరైనా స్త్రీని చూస్తే ఈమె వివాహిత అని చెప్పి ఎవరికి ఆలోచన కలగదు. ప్రేమ ఆలోచన లేకపోతే దోమ ఆలోచన ఏం కలగదు. అట్లీస్ట్ ఆమెకి పెళ్ళైపోయిన ఆమెకి ఇవన్నీ ఉంటే ఎగ్జెంప్షన్, సాంఘిక పరంగా చూసినా కానీ ఆమెకు ప్రొటెక్షన్ అనమాట. వివాహం అయిపోయింది ఈ జోలికి మనం వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళు ఏమంటారు, ఇవన్నీ అవసరం లేదండి, నేను నా మా భర్త బతికే ఉన్నా నేను తీసి పడేశాను అంటారు ఆమె మైక్ పెట్టుకుని హేతువాది. సరే తీసి పడేసావు, సరే ప్రతి ఓడు నీ వెనకాల తిరుగుతున్నాడే నీకు పెళ్లి కాలేదేమో అని చెప్పి అప్లికేషన్ పెడదామని చెప్పి ఈ బాధలన్నీ దేనికి చెప్పు వీటన్నిటి నుంచి. సో ప్రతి దాని వెనకాల కూడా ఏదో ఒక సాంఘిక పరంగా లేకపోతే ఆధ్యాత్మికంగా మానవతా విలువలు వీటన్నిటి పరంగా వీటిని డిజైన్ చేశారనమాట. మనం ఏంటి అంటే వాటిని సింపుల్గా ఫాలో చేస్తే సరిపోద్ది అనమాట. ఓకే, అప్పట్లో చైతన్యం అసలు కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేది. ఈ రోజుల్లో అసలు కనిపించి తిరగాల లేకపోతే ప్రాబ్లం. అప్పట్లో ఏంటి అంటే పరాయి స్త్రీ ఎవరైనా కానీ తల్లి అన్న భావనతో చూసేవాళ్ళు అనమాట. అప్పుడు డిఫరెంట్ కాన్షియస్నెస్, అది డిఫరెంట్ కాన్షియస్నెస్ అప్పట్లో చాలా ఇదిగా ఉండేవాళ్ళు, డివైన్గా ఉండేవాళ్ళు పీపుల్. ఇప్పుడేంటి అంటే ఈ చెత్త చెత్త కార్యక్రమాలు అవన్నీ చూసి వావి వరుసలు తల్లి. ఇప్పుడు మీ పేపర్లలో చూస్తే బిడ్డల్ని మీద దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు, తల్లుల మీద దుర్మార్గాలు చేస్తున్నారు. మృగాల కన్నా నీచంగా దిగజారిన సమాజం అయిపోయింది ఇప్పుడు కలి ప్రభావం వల్ల. అప్పుడు డిఫరెంట్, అప్పుడు ఆయన టస్క్ మీద దంతం మీద. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి, జగద్గురు శీల ప్రభుపాదకి, దాదా గోవిందదే వస్తు సఖి బృందకి, హరినామ సంకీర్తనకి, నితాయ గౌర్ ప్రేమనందే హరిహరి బోల్.